சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
17வ அத்தியாயம், 9வ ஸ்லோகம்.
கட்வம் லலவணாத்யுஷ்ணம் தீஷ்ணரூக்ஷவிதாஹினம் ஆஹாரா ராஜசஸ்யேஷ்டாஹம் துக்கஷோகமய ப்ரதாஹம்.
பதஹாரு பதிஹேழு அத்தியாயாலு சாதனாலுகா கிருஷ்ண பரமாத்மா செப்துனாரு. ஆத்ம ஜானம் பொந்தாலி அண்டே மனுஷி எட்டுவண்டி அர்ஹதலு கலிகி உண்டாலி. 15வ அத்தியாயంతో ஆத்ம ஞான விஷயம் అయిపోయింది, బ్రహ్మ విద్యా విషయం పూర్తయిపోయింది 15వ అధ్యాయంతో. 16 17 అధ్యాయాలు అటువంటి మహత్తరమైనటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అంటే ఒక వ్యక్తికి ఎటువంటి గుణాలు ఉండాలి? గురువు చెప్పినంత మాత్రాన, మనం విన్నంత మాత్రాన మనకు ఆ బ్రహ్మ విద్య రాదు, అర్థం కాదు. అది అర్థం కావాలి, దాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి అంటే ఇటువంటి అర్హతలు ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 16వ అధ్యాయంలో దైవీ సంపత్తు కలిగి ఉండాలి అన్నారు. విలువలతో కూడినటువంటి జీవితం ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. అదేవిధంగా 17వ అధ్యాయంలో కూడా శ్రద్ధ ఉన్న వాళ్ళకే ఈ జ్ఞానం కలుగుతుంది. ఆ శ్రద్ధలో కూడా సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళకి మాత్రమే కలుగుతుంది అన్నారు. శ్రద్ధలో మూడు రకాలు, సాత్విక శ్రద్ధ అని, రాజసిక శ్రద్ధ అని, తామసిక శ్రద్ధ అని మూడు రకాలున్నారు. ఆ మూడింటిలో కూడా సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం లభిస్తుంది అన్నారు. కనుక ఈ మూడు గుణాలు మనం వినేటప్పుడు మనలో ఎటువంటి గుణం ఉంది అన్నారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, సత్వగుణం ఉన్నదా, రజోగుణం ఉన్నదా, తమో గుణం ఉన్నదా అని చెప్పి నీలో ఎలా తెలుస్తుంది నీకు అంటే, నీ యొక్క స్వభావాన్ని బట్టి తెలుస్తుంది అన్నారు. మీరు ఇలా అన్నా కూర్చోండి, ఇట్లన్నా కూర్చోండి. శాస్త్రం చదివితే శాస్త్రం ప్రకారంగా జీవించడం ఒక పద్ధతి. అందరికీ శాస్త్రం లభించదు కదా, చదివేటటువంటి విద్య కూడా ఉండాలి, ఆ చదువుకుని అర్థం చేసుకోగలిగిన శక్తి కూడా ఉండాలి కదా. మరి అందరికీ శాస్త్రం తెలియదు, నువ్వేమో శాస్త్ర ప్రమాణంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకే మోక్షం అన్నావు. మరి శాస్త్రం తెలియని వాళ్ళ సంగతి ఏమిటి అంటే, కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నడుపుకుంటారు. ఆ స్వభావంలో కూడా సత్వగుణ స్వభావం ఉంటే వాళ్ళు ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. సాత్విక స్వభావం, రాజసిక స్వభావం, ఈ గుణాలు ఉంటే వాళ్ళు ఈ దేవతలను పూజిస్తారు అన్నారు. సత్వస్వభావం ఉన్న వాళ్ళు ఏ దేవతలను పూజిస్తారు, ఎలా పూజిస్తారు, చేసే పద్ధతి చెప్పారు క్రిందటి శ్లోకాల్లో. రజోగుణం ఉన్నవాళ్ళు ఏ దేవతలను పూజిస్తారు, ఏ విధంగా పూజిస్తారు, తమో గుణం ఉన్నవాళ్ళు ఏ దేవతలను పూజిస్తారు, ఏ విధంగా పూజిస్తారు, పద్ధతి, దేవతా ప్రకార పద్ధతి, ఇవన్నీ చెప్పారు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఆహారంలో కూడా ఇష్టపడటం వాళ్ళ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారం కూడా సాత్విక ఆహారం అని, రాజసిక ఆహారం అని, తామసిక ఆహారం అని మూడు రకాలు. తామసిక స్వభావం ఉన్నవాళ్ళు ఏ ఏ పదార్థాలు ఇష్టపడతారు, రాజసిక స్వభావం ఉన్నవాళ్ళు ఏ ఏ పదార్థాలు ఇష్టపడతారు, సాత్విక స్వభావం ఉన్నవాళ్ళు ఏ పదార్థాలు తినడానికి ఇష్టపడతారు అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఆహార నియమం. భగవద్గీత చదువుతున్నాం కానీ మనలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి ముందు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్పారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అన్నాడు. వేల సంఖ్యలో మనుషులలో ఏ కొద్ది మందికో ఈ జ్ఞానం లభిస్తుంది అని చెప్పారు. వేల మందిలో ఏ కొద్ది మందికో ఇది లభిస్తుంది అన్నారు. ఎందుకని అంటే ఈ నియమాలన్నీ వాళ్ళల్లో లేకపోవడం వల్ల. 8వ శ్లోకంలో చెప్పారు, సాత్విక ఆహారం అంటే ఎవరికి ఇష్టం అవుతుంది సాత్విక ఆహారం? ఈ ఆహారం సాత్విక ఆహారం ఆయువుని వృద్ధి చేసేటటువంటిది. ఆయుస్సత్వం అంటే సత్వాన్ని వృద్ధి చేసేటటువంటిది, ఆయుష్ను వృద్ధి చేసేటటువంటిది. మానసత్వం అంటే ఏమిటి? మానసికమైనటువంటి ప్రశాంతతను ఇచ్చేటటువంటి ఆహారం. మనలో ఉన్నటువంటి కోపాన్ని తాపాన్ని పెంచకూడదు ఆహారం. మనలో ప్రశాంతతను ఇచ్చేటటువంటి మెంటల్ పాయస్నెస్ అంటారు, అది సత్వం అంటే. ఆయుస్సత్వ బలం, బలాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అది తిన్న తర్వాత రోగం రాకూడదు, కడుపు నొప్పి అట్లాంటివన్నీ రాకూడదు తిన్న తర్వాత. బల ఆరోగ్యం సుఖంగా ఉండాలి తినేటప్పుడు, సుఖం సుఖాన్నిచ్చేదిగా ఉండాలి. ప్రీతి సంతోషంగా సంతోషాన్ని ఇచ్చేదై ఉండాలి. వివర్ధనం అంటే ఇవన్నీ పెంచేటటువంటిది ఏదైతే ఉంటుందో అది సాత్విక గుణం ఉన్నవాళ్ళు ఇష్టపడే ఆహారం. దాంట్లో రుచి వాసన, మంచి వాసన చూస్తేనే ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. చూడటానికి భయంకరంగా ఉండకూడదు, విస్తరిలో వడ్డిస్తే భయపడేటట్లుగా ఉండకూడదు. అందంగా చక్కగా చూడటానికి కన్నులకు ఇంపుగా ఉండాలి. వంట చేసేటప్పుడే నోట్లో నీళ్ళు ఊరటం అంటారు, చూసారా? బాగా వంట చేస్తే ఊరుతాయి నీళ్ళు, వడ్డించేటప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతాయి, చూసారా? ఆ అందులో లాలాజలంలో ఎన్నో ఇవి ఉంటాయిట, ఎన్నో మంచి పోషక పదార్థాలు ఉంటాయి లాలాజలంలో. ఆ లాలాజలం కనుక ఉత్పత్తి అయితే మనం తీసుకున్న ఆహారం తేలికగా ఆహారంలో మనకు వంట పడుతుంది. అందుకని తినే ముందే లాలాజలం రావాలి. మన వాళ్ళు అందుకనే చెప్తారు, వడ్డించేటప్పుడు నోట్లో పెట్టుకోకూడదు, వడ్డించిన తర్వాత అన్నీ దైవ ప్రార్థన చేసి తినాలి. ఆహారం ఎలా తినాలి, ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ లెక్క ప్రకారం చెప్పారు మన వాళ్ళు. ఆ శ్లోకం పూరయేత్ అశనేన అర్థం అన్నారు. పూరయేత్ అంటే నీ పొట్టని అన్నంతో సగం నింపు అన్నారు. పూరయేత్ అశనేన అన్నంతో, అన్నం కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా ఏవైతే తింటావో ఆ ఆహారం అర్థం అన్నాడు. పొట్టలో సగం మాత్రమే నింపాలి, మరి సగం ఖాళీగా ఉంటే ఏం చేయాలన్నారు. తృతీయం ఉదకేన చ అన్నారు. మూడవ భాగం నీళ్లతో నింపాలి, వెంటనే తాగకూడదు, కొద్దిసేపు అయిన తర్వాత. తృతీయం ఉదకేన చ, మరి ఇంకొక భాగం ఉందండి, నాలుగో భాగం అంటే 1/4 ఏం చేస్తావంటే వాయో సంచరణార్థం అన్నారు. తిన్న తర్వాత తిరగడానికి చోటు కావాలి కదా లోపల. వాయో సంచరణార్థం చతుర్థం అవశేషయేత్, ఆ నాలుగో భాగాన్ని తిన్న ఆహారాన్ని తిరగడానికి లోపల చోటు ఉండడం కోసం వదిలిపెట్టున్నాయన అన్నారు. వాయో సంచరణార్థం చతుర్థం అవశేషయేత్, పొట్ట నిండా తినవాకు. పూరయేత్ అశనేనార్థం తృతీయం ఉదకేన చ వాయో సంచరణార్థం చతుర్థం అవశేషయేత్. ఇలా తినాలి ఆహారం. ఎంత తినాలి అంటే ఇది లెక్క. ఇంకొక శ్లోకం ఉంది, అష్టౌ గ్రాస మునేర్భక్షాః. అష్ట అంటే 8 కవళం అంటారు, చూసారా? ఒక కవళం, 8 కవళం ఒకసారి ఒక ముని అంటే యోగి సన్యాసి. ఒక సన్యాసి 8 సార్లు మాత్రమే తినాలట, నోట్లోకి 8 సార్లే వెళ్ళాలి చెయ్యి ఆహారం, ఇంకంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. అష్టౌ గ్రాస మునేర్భక్ష అన్నారు. షోడశారణ్యవాసినాం, షోడశ అంటే 16 సార్లు, అరణ్యవాసినాం అంటే వానప్రస్థ ఆశ్రమంలో ఉండేవాళ్ళు, అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు అనమాట, రిటైర్డ్ పీపుల్ అనమాట. ఎవరైతే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 55 ఏండ్ల తర్వాత ఆ వయసు వాళ్ళు 16 సార్లు వెళ్ళేటట్లుగా 16 కవళాలు తినాలంటారు, మోర్సెల్ అంటారు ఇంగ్లీష్లో. ద్వాదశారణ్యవాసినాం. త్రయోవింశత్ గృహస్థస్య అన్నారు. గృహస్థులు 32 సార్లు, డబుల్ అనమాట, 8కి డబుల్ 16, 16కి డబుల్ రెట్టింపు 32 సార్లు గృహస్థ. ద్విత్రింశత్ అంటే 32 గృహస్థస్య అన్నారు. మరి బ్రహ్మచారి సంగతి ఏమిటి అంటే, వదిలిపెట్టారా అంటే ఆయనకు అసలు అన్నం వద్దా అంటే కాదు కాదు, యథేష్ట బ్రహ్మచారిణం అన్నారు. బ్యాచిలర్స్ పెళ్లి కాకుండా ఉన్నంత వరకు చదువుకుంటుంటారు కదా, కష్టపడుతూ ఉంటారు వాళ్ళు, యథేష్ట అన్నారు, ఇష్టం వచ్చినంత తినమన్నారు. అందుకని మన పిల్లలు తింటున్నారు కదా అట్లాగే, యథేష్టగా వాళ్ళు తినచ్చు, వాళ్ళకి జీర్ణం అవుతుంది. కానీ అరణ్యవాసిన వానప్రస్థంలో ఉండేవాళ్ళు తింటే యథేష్టగా అజీర్ణం వస్తుంది కదా, అందుకని ఈ శ్లోకం చెప్పారు. ఇది ఎంత తినాలి అనేదానికి లెక్క, ఏమి తినాలి అనేదానికి శాకాహారం తినమన్నారు. మాంసంన భుంజాత్, మాంసాన్ని దగ్గరికి రానియవాకు అన్నారు. మాంసంన భక్షయేత్, ఎందుకంటే అవి తింటే మనిషిలో రాజసికమైనటువంటి గుణాలు ఇంకా పెరిగి కోపం తాపం ఇవన్నీ పెరుగుతాయి మనిషిలో. అందుకని సత్వగుణం పెరగడానికి ఆస్కారమే ఉండదు. సత్వగుణం లేకపోతే జ్ఞానం రాదు. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు. సత్వగుణం రావాలి అంటే సాత్విక ఆహారం తినాలి. ఇప్పుడు 9వ శ్లోకంలో ఏం చెప్పారు, రాజస ఆహారం చెప్పారు. కట్వ అమ్ల లవణ త్యుష్ణ తీష్ణ అన్నారు. కటు అంటే చేదు, కటు లవణ, అమ్ల అంటే పులుపు, అతి పులుపు. అతి పులుపుగా అంటే నిన్న పొద్దున తోడేసినటువంటి పెరుగు వాళ్ళకి ఈరోజు బాగా రుచిస్తుంది, పుల్లగా ఉండాలి, ఫెర్మెంటేషన్ జరిగి బ్యాక్టీరియాలు ఉంటే ఆ పెరుగు వాళ్ళకి చాలా ఇష్టపడతారు. అదే సత్వగుణం ఉన్నవాళ్ళు ఆ పెరుగు తినలేరు, నోట్లో కూడా వెళ్ళదు వాళ్ళకి. వాళ్ళకి ఈరోజు ఉదయం వేసిందే మధ్యాహ్నం తింటారు, నిన్నటి పెరుగు తినకూడదు యాక్చువల్గా. అట్లా పెరుగు ఎట్లా అవుతుందండి ఉదయం వేస్తే అంటారు, పెరుగు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి తింటున్నా నేను, ఉదయం వేసిన పెరుగే తింటాం మధ్యాహ్నం, నిన్నటి తోడు పెట్టిన పెరుగు ఎప్పుడు తినాం. అది పులుపు అంటారు దాన్ని. కట్ప అమ్ల లవణం అంటే ఉప్పు, కొంచెం అన్ని వడ్డించిన తర్వాత కాస్త ఉప్పు ఎక్కువ వేస్తారు. ఉప్పు కూడా ఎందుకు తగ్గిందేమో కొంచెం తినడానికి. ఉప్పు ఎంత ఎక్కువ తింటే అంత కోపం వస్తుంది మనిషికి, ఉప్పు తగ్గించుకోవాలి. లేకపోతే ఏమవుతుందని డాక్టర్ చెప్తారు తర్వాత, తగ్గించుకో అంటారు. ఆయన తగ్గించుకోమని చెప్పే దానికి ముందే మనమే తగ్గించుకుంటే మంచిది కదా. అక్కడ తగ్గించుకోమని చెప్తే అప్పుడు ఎంత కష్టం, 50వ వయసులో 60వ వయసులో బ్లడ్ ప్రెషర్ పెరిగింది ఉప్పు తగ్గించుకో అని చెప్తే ఎంత కష్టం అప్పుడు తగ్గించుకోవడం. ఉప్పు తగ్గించుకోలేక మందులు మింగలేక రుచి చాలక ఎంత కష్టపడతాడు మనిషి. అందుకని ఉప్పు తగ్గించుకోవాలి, ఉప్పు మహాప్రమాదకారి కనుక లవణం అన్నారు. అన్నిటికీ అతి చేర్చుకోవాలి, అతి కటు, అతి అమ్ల, అతి లవణ ఉప్పు. తర్వాత కారం, ఉష్ణం, లవణ ఉష్ణ, లవణ అతి ఉష్ణం, అక్కడ అతి మధ్యలో ఉంది. కట్వ అమ్ల లవణాత్యుష్ణ ఉంది, లవణ ప్లస్ అతి ప్లస్ ఉష్ణ లవణాత్యుష్ణ అన్నారు. ఎక్కడుంది అతి అని వెతకూడదు, సంధిలో కలిసిపోయింది. అతి అంటే ఎక్కువగా, అతిగా, అతి పులుపు, అతి ఆమ్లం, అతి కటు, అతి చేదు, అతి ఉప్పు ఉండకూడదు, అతి కారం తినకూడదు. మిర్చి మసాలా కారం అన్నారు. ఏం తినారు? బ్లాండ్ డైట్ అన్నారు. రాజసిక గుణం ఉన్న వాళ్ళకి ఇది ఇష్టంగా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు అంటేనే పచ్చిమిరపకాయ కదండి అంటారు వాళ్ళు. ఆంధ్ర వాళ్ళకి పెద్ద పేరు ఏమిటో తెలుసో, బాగా కారం తింటారని. అందుకే అల్సర్స్, గ్యాస్ట్రిటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఆంధ్రాలో ఎక్కువ. ఎండమిరపకాయల కారం, ఆవకాయకి పెట్టిన పేరు, గోంగూర పచ్చడికి పెట్టిన పేరు ఆంధ్ర అంటే. కనుక అతి కారం తింటే కూడా ఆరోగ్యం చెడిపోతుంది, మానసికంగా కూడా కోపం ఎక్కువగా ఉంటుంది మనిషిలో. అన్నీ ప్యాషన్ చూసారు, దాన్ని కోరికలు ఎక్కువగా ఉంటాయన్నమాట వాళ్ళకి. అందుకని కట్వ అమ్ల లవణ తృష్ణ తీష్ణం, తీష్ణం అంటే వగరు, ఉష్ణ తీష్ణం అంటే వగరు. రూక్షం అంటే తీపి కలపలేదు ఇక్కడ. రూక్షం అంటే వెండిపోయినటువంటిది, డ్రైగా ఉంటుంది, కొంచెం కూడా ద్రవ పదార్థం ఉండదు, ఫ్రై అన్నమాట. చూసారా, కృష్ణ పరమాత్మ అప్పటికే తెలుసు ఆయనకి అంత ఫ్రై తింటారు కలియుగంలో. ఫ్రైడ్ రైస్ అదేమిటో మరి, ఫ్రైడ్ రైస్ ఏమిటి, ఎండిపోయినట్లుగా ఉంటాయి అందులో. అందుకని ఉడకబెట్టిన కూరలు వాళ్ళకి రుచించవు. ఎవరికి? రజోగుణం ఉన్న వాళ్ళకి. ఏమిటి అంత చప్పగా నీళ్ళ నీళ్ళగా ఉంది అంటారు, అంత ఫ్రై చేసాయన్నమాట. అందుకే నల్ల నల్లగా ఉంటాయి, బొగ్గు ఉంటుంది సగం కూరల్లో. చాలామంది వంట చేస్తే బొగ్గు వస్తుంది, ఎందుకంటే కూరలు అంత బొగ్గులాగా మార్చగలిగినటువంటి శక్తి సంపన్నులు వాళ్ళు. ఆ కూరగాయలకి వాటి ఆకారం లేకుండా చేసేస్తారనమాట. ఏం కూరండి ఇది అని అడగాలి వాళ్ళని. వాళ్ళు కనుక ఉప్పు వేస్తే ఉప్పు తింటున్నట్టు ఉంటుంది, కానీ కూర తింటున్నట్టు ఉండదు, ఎందుకంటే ఆ కూరగాయ రుచి ఉండదు అందులో. అందుకని ఉప్పు అవసరమే లేదు అసలు మనిషికి. ఉప్పు కనుక తినడం మానేశామంటే ప్రపంచాన్ని జయించవచ్చు. జితే రసం జితే సర్వం అన్నారు. నాలుకను కనుక జయిస్తే అంతా జయించేనట్లే అన్నారు. అందుకని రసనేంద్రియం అన్ని ఇంద్రియాలు ఒక పని చేస్తుంటే ఇది ఎందుకు రెండు పనులు చేస్తుంది? మాట్లాడుతుంది, రుచి చూస్తుంది. అందుకని దీనికి పవర్ఫుల్ అన్నారు, శక్తివంతమైన ఇంద్రియం. మాటల వల్ల ప్రాబ్లమే, అతిగా మాట్లాడటం వల్లనే కదా ఇంట్లో సమస్యలన్నీ వచ్చేది, అతిగా తినడం వల్లనే ఒంట్లో సమస్య, అతిగా మాట్లాడటం వల్ల ఇంట్లో సమస్య. సరిపోయిందా? అతిగా మాట్లాడటం వల్ల ఇంట్లో సమస్య, అతిగా తినడం వల్ల ఒంట్లో సమస్య. అది జ్ఞాపకం పెట్టుకోండి. అందుకని ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మంచిది. ఏమిటి వీటి వల్ల అంటే, దుఃఖ శోక ఆమయ ప్రదాహ. ప్రదాహ అంటే ఇటువంటి ఆహారం, రజోగుణ స్వభావం ఉన్న వాళ్ళు ఇష్టపడేటటువంటి ఆహారం ఏదైతే ఉందో, అతి తీపి అతి పులుపు అతి వగరు అతి కారం అతి తీపి అతి లవణం అమలం ఇవన్నీ కూడా దుఃఖాన్ని కలిగిస్తాయి. దుఃఖంచ శోకంచ ఆమయం అంటే రోగాన్ని కలిగిస్తాయి. శోకం దుఃఖ, తినేటప్పుడు దుఃఖం, తిన్న తర్వాత శోకం, తర్వాత రోగాన్ని కలిగిస్తాయి అన్నారు. రాజసస్య ఇష్టాహ అన్నారు. రజోగుణం ఉండడం వాళ్ళకి ఇష్టం నాయన అర్జున అన్నారు. ఇప్పుడు తెలిసిందా వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందని? ఇటువంటి దుఃఖాన్ని శోకాన్ని పొందేటటువంటి ఆహారాన్ని ఇష్టపడేవాళ్ళు వాళ్ళు రజోగుణ సంపన్నులు అన్నారు. తర్వాత తమో గుణం ఉన్నవాళ్ళు ఏమి ఇష్టపడతారు చెప్తున్నారు. వీళ్ళే ఇట్లా ఉన్నారంటే, అందుకని బ్లాండ్ డైట్ తినడం బెస్ట్. కూరలు ఆ కారం లేకుండా ఉప్పు మసాలా ఇవన్నీ తగ్గించుకోవాలి. అవి మసాలా పదార్థాలు తినకూడదు, ఒంటికి మంచిది కాదు. కానీ రుచి కాదండి అన్నారు. ఇక్కడ రుచి నాలుక ఇంత చిన్న ముక్క, లోపల ఎంత పెద్దటి జీర్ణకోశం ఉందో తెలుసా? చాలా పొడవైనటువంటి జీర్ణకోశంలో నుంచి అన్నం వెళ్ళాలి పాపం. అందుకని మన కారం పులుపు ఎక్కువగా తింటే ఆ జీర్ణకోశంలో పోయి అది ఉల్లి పొరలాగా ఉంటుందిట. ఆ పొట్ట యొక్క లోపల ఉన్నటువంటి పేగుల పొర ఉల్లి పొరలాగా ఉంటుంది. ఈ కారం పోయి దాన్ని తినేసేస్తుంది అన్నమాట. తిని తిని తిన్న తర్వాత ఏమవుతుందంటే కడుపులో మంటలాగా వచ్చేస్తుంది. మంట ఎందుకు వస్తుందో తెలియదు జనానికి. అదేమిటంటే ఆపరేషన్ చేస్తూ ఉంటారు డాక్టర్లు. ఆహారం మార్చుకోవడానికి ఎవరు ప్రయత్నమే చేయరు. అందుకని మన ఆహారమే మనకు వైద్యుడు. ఆహారం సరైన ఆహారం తింటే రోగమే రాదు. అసలు వచ్చినా కూడా మనిషి తొందరగా కోలుకుంటాడు, అతన్ని ఎక్కువ బాధించదు ఆ రోగం కూడా. అందుకని ఆహారం వల్లనే అనేకమైనటువంటి రోగాలు వచ్చేది. మనుషులకి ఎలా తినాలి, ఎలా వండాలి అనేది తెలియదు. అన్నం మెత్తగా వండాలనే విషయం కూడా తెలియదు గృహిణికి. కూరలు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అగ్ని సంబంధమైనటువంటి వంటకాలు మాత్రమే ఆరోగ్యం. అగ్ని సంబంధం లేకపోతే దోషం అనమాట. అది అగ్ని సంబంధం అంటే ఏమిటి, ఉడకబెట్టినవే తినాలి, కానీ పచ్చికూరలు పచ్చికాయకూరలు ఇవన్నీ తినకూడదు. ఇప్పుడు ఏమిటంటే పచ్చికూరలు తింటే ఫ్యాషన్ అయిపోయింది, సలాడ్ సలాడ్ అని చెప్పి అందరికీ స్టమక్ పెయిన్. ఎందుకంటే ఆ కూరల నిండా బ్యాక్టీరియానే కదా ఉండేది. ఏమన్నా మనం ఏమన్నా గేదెలమా ఆవులమా పచ్చికూరలు తినటానికి, అవన్నీ తినటానికి అవి ఉన్నాయి, మనం ఎందుకు తినడం? మన వాళ్ళు ఎవరు తినలేదు పచ్చికూరలు అండాలి. హాయిగా వండుకొని తిని ఆనందంగా 120 సంవత్సరాలు 116 సంవత్సరాలు జీవించారు. పచ్చికూరలు తిని జీవించలేదండి వాళ్ళు, మితంగా తిని జీవించారు. అర్థమైందా? అతిగా తినలేదు వాళ్ళు, శ్రమ చేసేవాళ్ళు వాళ్ళు. మనమేమో శ్రమ లేదు ఏమి లేదు తింటూ ఉన్నాం అన్నమాట. ప్రాబ్లమ్స్ అంటారు, సమస్యలు వస్తాయి. తర్వాత 20వ శ్లోకం 10వ శ్లోకం సరే.
యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం.
తామస ప్రియం, తమోగుణం ఉన్న వాళ్ళకి ప్రియమైనటువంటి ఆహారం ఏది అంటే యాతయామం. ఆహారం కూడా ఆధ్యాత్మిక మార్గంలో సహకారీ కారణంగా ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో వేదాంతాన్ని చదువుకునేటువంటి విద్యార్థులకు ఆహార నియమం కూడా సహకారంగా పనిచేస్తుంది. ఏం తింటే ఏముందని నేను బ్రహ్మాన్నే కదా అనకూడదు. నేను ఆత్మస్వరూపమే కదా, ఏం తింటే ఏముంది, ఎలా ఉంటే ఏముందని. ఏం తింటే ఏమంటే మేకులు కూడా తిను అన్నా, అన్నీ తిను, కాగితం ముక్కలు గుడ్డ పీలికలు అన్నీ తినచ్చుగా అన్నాడు. ఏమీ తినకూడదు, ఏది తినాలో అదే తినాలి, ఏది తినకూడదు అది తినకూడదు. ఓకే, యాతయామం అన్నారు. పక్వం కానటువంటివి అని అర్థం. మందపక్వం, పండనటువంటి పండ్లు, సరిగా వండనటువంటి కూరలు ఆహారం తినకూడదు, అది యాతయామం. గతరసం, అందులో రుచి ఉండనటువంటిది అనమాట. రుచి అంతా పోయిన తర్వాత కూరలు వండేటప్పుడు అందరు నీళ్లు పోసి బాగా వండి పారబోస్తారనుకోండి, ఏమిటది గతరసం అన్నారు. గంజి కూడా ఉంచుతారు చూసారా, అది గతరసం అన్నారు. గంజి వార్చకూడదు, గంజి పోతే ఇంకేముంటుంది, అందులో సారం అంతా పోయిన తర్వాత పిప్పి తిన్నట్లే కదా, అది రుచి అని చెప్పి అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు అది కుక్కర్లు వచ్చినాయి కాబట్టి ఎవరు గంజి వందడం లేదు. గతరసం అంటే శక్తి లేనటువంటి ఆహారం అని అర్థం. గతం అంటే పోయినటువంటిది, రసం అంటే శక్తి, వీర్యాన్ని శక్తిని పొందేటటువంటిది, లేనటువంటిది. వాళ్ళు ఎవరు ఇష్టపడతారు, తామస గుణం ఉన్నవాళ్ళు. గతరసం పూతి అంటే దుర్గంధం ఉండే వాళ్ళకి తామస ప్రియం అన్నారు. పూతి అంటే దుర్గంధం వస్తూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. అక్కడ పెడితేనే ఇక్కడికి వాసన వస్తుంది. పుల్లటి పెరుగు చూడండి, ఎంత వాసన వస్తుంది, ఇల్లంతా వాసన వస్తుంది. అటువంటి ఆహార పదార్థాలు అన్నమాట. నిలవున్న పదార్థాలు వాసన రాకేమొస్తాయి. అందుకని కొంచెం కొంచెం అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మన దురదృష్టం చూడండి, ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే ఫ్రెష్ కూరలు కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుంది అమ్మ, ఎవరు ఇంటి గృహిణి, పెట్టి పాత కూరలన్నీ తీసి వండుతుంది. ఒక అతను ఆయన అట్లాగే తమలపాకులు రోజు కొనుక్కునేవాట, తమలపాకులు కొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాడు. పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి కదా, పాత తమలపాకులు వేసుకుంటాడు, కొత్త తమలపాకులు ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. మనం అంతే చేస్తున్నాం, కూరలు పండ్లు ఏం చేస్తున్నాం, ఫ్రిడ్జ్లో తీసుకొని తింటాం, కొత్తవి తీసుకొని అబ్బా ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉందని చెప్పి ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ బయటికి తీస్తాం. అప్పుడు మనం ఏం తింటున్నాం? ఫ్రెష్ కూరగాయలు తింటున్నాం. ఇది మన యొక్క ఇప్పుడు ఆధునిక యుగంలో మనం చేస్తున్నటువంటి ఈ పని ఇది. అందుకని వెనకటి రోజుల్లో ఏముంది, చావెట్లోకి వెళ్ళి దొడ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి కూరలు వండుకునేవాళ్ళు, ఫ్రెష్గా ఉండేది. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఫ్రెష్గా? ఇంట్లో పెరడే లేదు కదా అసలు. పెరటిలో చెట్లు ఉంటే ఫ్రెష్గా ఉంటాయి కూరలు, అవేం లేవు కదా. పూతి అంటే ఇప్పుడు మనం వండుకునేవన్నీ ఆ చెడిపోయిన కూరగాయలు కట్ చేసి అవన్నీ తినాల్సి వస్తుంది. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఫ్రెష్ ఉండదు కదా, అది పూతి పర్యుషితం. అది నిన్నంతా వండి పెట్టిన తర్వాత నిన్నటి చేసింది ఈరోజు తినడం అన్నమాట. కొంచెం కొంచెం అట్టి పెట్టుకొని కాస్త తిని మళ్ళీ అందులో పెట్టుకొని. ఫారినర్స్లో అయితే వారానికి ఒకసారి వంట చేసుకుంటారట వాళ్ళు, డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తారట. ఎందుకంటే రోజు ఎక్కడ వంట చేసుకుంటామండి, ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది కదా. అందుకని ఆదివారమే, సోమవారం, గురువారం, మంగళవారం, ఆదివారం నుంచి, ఆదివారం వండితే సోమవారం నుంచి శనివారం దాకా ఆహారం. ఇది సోమవారం ప్యాకెట్, ఇది మంగళవారం ప్యాకెట్. అదే తీసుకొని వాళ్ళు వేడి చేసుకొని తింటారట. అందుకని ఇప్పుడు కూడా ఇక్కడ ఆఫీస్కి వెళ్ళే గృహిణీలు అందరూ ఏం చేస్తారంటే అదే పద్ధతి. ఒక్కసారి పిండి కనుక రుబ్బి పెట్టారంటే ఫ్రిడ్జ్లో రోజు కాస్త తీసుకొని దోశ వేసుకుంటాడు. అది అప్పటికే పులిసిపోయి ఉంటుంది. అబ్బా ఏం వాసన వస్తుందో ఆ కిచెన్. కొంతమంది కిచెన్లోకి వెళ్తేనే ముక్కు మూసుకోవాలి, అంత వాసన వస్తుంది. ఎందుకంటే అన్ని నిలవున్న పదార్థాలు కదా, అట్లా తింటారు. వాళ్ళకి ఇది ఇష్టం. ఎవరయ్యా వాళ్ళు అంటే తామస ప్రియులు, వాళ్ళకి ఈ ఆహారం ఇష్టం. పూతి పర్యుషితం అంటే ఒక రోజంతా ఉన్నటువంటి ఆహారం, నిలవున్న ఆహారం అన్నారు. అందుకని మన షాప్కి వెళ్ళి ఈ ఫ్రెష్ బ్రెడ్ ఇవ్వవయ్యా అంటాం. ఫ్రెష్ బ్రెడ్ ఇవ్వక నిలవున్నదా ఇస్తాడు. ఎప్పుడు వచ్చింది ఇది ఫ్రెష్దేనా అంటే అమ్మా ఫ్రెష్ అంటాడు. మనం అడగడం ఏమిటి అసలు, ఏ షాప్ కీపర్ అయినా ఇది ఫ్రెష్ కాదండి అని చెప్తాడా? చెప్పండి, ఎంత తిరిగి తక్కువ వాళ్ళమో చూడండి. మనం షాప్కి వెళ్ళి ఫ్రెష్ బ్రెడ్ అన్నాడు అంటే ఫ్రెష్ కానటువంటిది వాడు ఉంచుకొని నీకు మాత్రం ఫ్రెష్ తీసి ఏరియర్ ఇస్తాడా? మరి వాడు ఏం చేస్తాడు అంటే నిన్న మొన్న ఎప్పుడో ఉన్న స్టాక్ ఉన్న చూసి అది తీసి మరి అమ్మ పొద్దునేనమ్మా వచ్చింది ఫ్రెష్ బ్రెడ్ అంటాడు. వాడికి తెలుసు మనల్ని ఎలా మోసం చేయాలో, మనకు తెలుసు ఎలా మోసపోవాలో కూడా. అదే అడుగుతాం ప్రతిసారి. ప్రతిదీ అంతే, ప్రతి వస్తువు అలాగే కొనుక్కొని తింటున్నాం మనం. పర్యుషితం ఉచ్ఛిష్టం అంతేకాదు, తిని వదిలిపేసిన తర్వాత అది తినడం అన్నమాట. ఎవరైనా తిని ఎంగిల్ చేసినది, ఎంగిల్ చేసింది తినకూడదు. ఎంగిల్ చేసింది ఎవరు చేసింది తినొచ్చు అని చెప్పాను? భర్త ఎంగిల్ చేస్తే తినొచ్చు. భర్త చేసిన ఎంగిల్ భార్య తినవచ్చు, గురువు చేసిన ఎంగిల్ శిష్యుడు తినచ్చు. ఈ ఇద్దరు ఎంగిలి తప్ప మరెవరి ఎంగిలి ముట్టుకోకూడదు. ఉచ్ఛిష్టం అన్నారు. అమేధ్యం, మేధ్యం అంటే యజ్ఞం అని అర్థం. నైవేద్యం పెట్టకుండా దేవుడికి సమర్పించకుండా తినే ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని చెప్పి ప్రార్థన చేసి బ్రహ్మార్పణం చెప్పి ఆ దేవుడికి సమర్పించి ఈ ఆహారం రావడానికి ఎంతెంతమంది కష్టపడ్డారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి నమస్కారం చేసి తినాలి. కొంతమంది వడ్డించేటప్పుడే తినేస్తారు, వడ్డిస్తుండగానే ఖాళీ అవుతూ ఉంటుంది, లాలాజలం వచ్చే వరకు కూడా వెయిట్ చేయరు, అంత ఆత్రం. అందుకని అన్నీ వడ్డించేటప్పుడు పూర్తిగా వడ్డన కాకుండా తినకూడదు. పిల్లలకి కూడా చెప్పాలి, అన్నం వదిలిపెట్టకూడదు, అన్నాన్ని నిందించకూడదు, అన్నం తినేటప్పుడు కోపం తాపంగా తినకూడదు, ప్రశాంతంగా తినాలి, అందరు కూర్చొని తినాలి, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి కంప్లైంట్ చేయకూడదు. అన్నం మీద భోజనం చేసేటప్పుడు పిల్లలు జనరల్గా ఏం చెప్తారు, అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అని చెప్పి నిందిస్తుంటారు అన్నాన్ని. తల్లి వాళ్ళకి నేర్పాలి అలా చేయకూడదు. ఆహారం తినేటప్పుడు అన్నపూర్ణ దేవి ఇప్పుడు కనుక అన్నాన్ని నిందిస్తే, భోజనాన్ని నిందిస్తే, వదిలిపెట్టినా వేస్ట్ చేసినా నెక్స్ట్ జన్మలో మనకు అన్నం లభించదు, కనుక అన్నమున నింద్యాత్ అని చెప్పి తైత్రీయంలో చెప్పబడింది. అన్నం న పరిచక్షీత, అన్నాన్ని వదిలిపెట్టకూడదు, ఎంత కావాలో అంతే వడ్డించుకొని తినాలి. అందుకని ఎవరిని వడ్డిస్తూ ఉన్నప్పుడు అక్కడికి మాట్లాడకూడదు, వడ్డించినప్పుడు చూసుకోవాలి చాలు అని చెప్పాలి. అందుకని మనం ఎంతో వృధా చేస్తున్నాం ఆహారాన్ని. దేశంలో బీదతనం లేదు అసలు, నిజంగా అతిగా తినడం వల్ల బీదతనం వస్తున్నది, అతిగా వడ్డించుకొని పారేయడం వల్ల బీదతనం వస్తుంది. అందుకని జనాలు కష్టపడుతున్నారు ఆహారం లేక. మనకెంత ఆహారం కావాలంటే చాలా తక్కువ అండి, మితంగా తిన్నామంటే అసలు ఈ దేశంలో బీదతనమే ఉండదు, పేదరికమే లేదు అసలు. ఈ దేశంలో ఉన్న సంపదకి మరెక్కడా ఆహారం, అన్ని రకాలైన ఆహారాలు లభించడంలో మన దేశంలో ఉన్న సమృద్ధి మరెక్కడా లేదు ప్రపంచంలో. అటువంటి దేశంలో పుట్టాం మనం. ఎందుకంటే హిమాలయాల నుంచి ఆ ఔషధుల నుంచి అన్నీ అందులో నుంచి వస్తాయన్నమాట, ఆ సమృద్ధిగా ఉన్న పోషక పదార్థాలు. ఆ పోషక పదార్థాలు హిమాలయాల్లో నుంచి అవి కరిగి 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 వచ్చి నదిలో కలిసి ఆ నది నీరు ఈ భూమిలోకి ప్రవహించడం వల్ల ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది ఈ భూమి. అందుకని ఈ భూమిని దోచుకుపోవడానికి వచ్చేవాళ్ళు విదేశీయులు. ఇక్కడ ఇన్ని పంటలు, ఇంత ధనం, ఇంతమంది సౌభాగ్యంగా ఉన్నారే పిల్లలని, ఈ జనమంతా కూడా వాళ్ళకి కన్ను అంటే ఈర్ష అన్నమాట. వాళ్ళకి కన్ను కొట్టడం అంటారు చూసారా, అట్లా ఉండేదన్నమాట. ధనరాశులైనా ధాన్యరాశులైనా అంతటి ధనం ఎక్కువ. స్వార్థపరుల వల్ల ఈ దేశం నష్టపోతున్నది, కానీ దేశంలో పేదరికం అనేటువంటిది లేనే లేదు. ఈ దేశం ఎప్పటికీ పేదరికం దేశం కాదు అసలు. ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ అంటాడు అదేమంటే. ఎవరు చెప్పారు ఇండియా పూర్ కంట్రీ అని? నీ మనస్సు పేదరికం అయిపోయింది, నీకు ధారాళమైనటువంటి మనస్సు లేదు, అందువల్ల ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ అంటున్నావు. ఎంతటి సమృద్ధికరమైనటువంటి సౌభాగ్యవంతమైన దేశం మన దేశం. కనుక ఆహారం అనేటువంటిది మనం దైవంగా చూసుకున్నాం ఇక్కడ. అందుకని ఆవిడకి ఒక దేవాలయం. ఎక్కడున్నది ఆవిడ? అన్నపూర్ణ హోటల్ అండి, మౌంట్ రోడ్లో అని చెప్పవాకండి. అన్నపూర్ణ హోటల్ అని, అన్నపూర్ణాదేవి కాశీలో, కాశీ విశ్వనాథ దేవాలయం, అన్నపూర్ణాదేవి. దైవంగా చూసుకోవడం మన యొక్క సంస్కృతి ఇక్కడ. అందుకని పిల్లలకు చెప్పాలి, ప్రార్థన చేసి తిను, తినేటప్పుడు మాట్లాడవాకు, ఇవన్నీ చెప్పాలి. మితంగా తిను, మన్నాని నిందించవాకు, ఇట్లాంటివన్నీ నేర్పాలి పిల్లలకి, సంస్కారం నేర్పాలి. తినేటప్పుడు హాట్ హాట్గా మాట్లాడటం, పోట్లాడుకోవడం, కోపంగా ఉండడం ఇట్లన్నీ చేయకూడదు ఆహారం తినేటప్పుడు. అందరు కూర్చొని సంతోషంగా తినాలి. ఇంకొక శ్లోకం ఉంది, అన్నంలో ఏదైనా దోషం ఉంటే కూడా అన్నం వండేటప్పుడు ఆ దైవ ప్రార్థన చేస్తూ వండాలి, అప్పుడు ఆ అన్నంలో ఉన్న దోషాలన్నీ పోతాయి. తిట్టుకుంటున్నావు, అబ్బా రోజు వంట చేయాలండి, ప్రతిరోజు చేసే వంటే కదా అని చెప్పి చేయకూడదు వంట చేసేటప్పుడు. ఆనందంగా ఇది దైవ కార్యంగా భావించి చేసి వడ్డించేటప్పుడు కూడా ఆనందంగా వడ్డించాలి. పెట్టుకోండి మీరు తినండి అనకూడదు. వడ్డించేటప్పుడు తింటారా, ఇంకొంచెం కావాలా, ఇంకొంచెం కావాలని చెప్పి అనకూడదు. అక్కడే పెట్టుకుని పాత్రం, ఇంకొంచెం తింటారంటే ఎవరు అడుగుతారండి, దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ అడగకుండా వెయ్యకూడదు, అది పాపమే. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినంత పుణ్యం మరి ఎందులోనూ లేదు, అన్నదానం వల్ల వచ్చే పుణ్యం మరి ఏ దానం వల్ల రాదన్నారు. అందుకని అన్నం దోషం లేకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. అన్నం బ్రహ్మారసో విష్ణు, ఈ అన్నం ఏ ఆహారం అయితే నేను తీసుకుంటున్నానో బ్రహ్మ, అందులో ఉన్న రుచి విష్ణువు అన్నారు. అన్నం బ్రహ్మ, బ్రహ్మదేవుడు, రసం విష్ణు. అన్నం బ్రహ్మారసో విష్ణు, తినేవాడెవరంటే భోక్త, నేను తినేవాణ్ణి శివ, భోక్తా దేవో మహేశ్వర. ఇలా ఆలోచించి ఇతి సంచింత్య, ఈ విధంగా మనసులో గ్రహించి ఇతి సంచింత్య భుంజాన, భోజనం చేస్తే అన్నదోషైర్న లిప్యతే, అన్నంలో ఎటువంటి దోషం ఉన్నా కూడా అది మనకు హాని చెయ్యదు అన్నారు. అది మేధ్యం అంటే. అమేధ్యం అంటే ఏమిటి? దేవుడికి నైవేద్యం పెట్టకుండా, వారికి సమర్పించకుండా, భగవంతుడికి సమర్పించకుండా ఏదైతే మనం తీసుకుంటామో అది అమేధ్యం. తామస ప్రియులు ఇట్లాంటి దాన్ని దేవునికి అర్పించకుండా ఉన్నదాన్ని ఇష్టపడతారు. నైవేద్యం ఏమిటి? మనమే కదా తిని దైవుడు తింటానంటాడు. అందుకని మన ఇళ్లలో ఫస్ట్ నైవేద్యం పెడతారు. పెట్టి ఆ నైవేద్యాన్ని అందరికీ కొంచెం కొంచెం ఇచ్చి అది ముందు తినాలి. అందుకని ప్రసాదం చూడండి, ప్రసాదం పెట్టిన తర్వాత మిగతావి తింటాం, ఇది ముందు తినాలి. ఇది మేద్యం అంటారు, యజ్ఞ ప్రసాదం అంటారు. వంట చేయడం యజ్ఞమే కదా, దేవుడికి నైవేద్యం పెడితే అది ఏమవుతుంది, యజ్ఞం అవుతుంది. ఆ భావనతో తినాలి. అదేవిధంగా ఎన్నిసార్లు తినాలి అన్నారు, ఎలా తినాలో చెప్పాను, ఏం తినాలో చెప్పాను, ఎలా తినాలి అన్నారు, ప్రార్థన చేసి తినాలని చెప్పాను, ఎన్నిసార్లు తినాలి అన్నారు. ఆకలి అయినప్పుడు తిను, ఎప్పుడు తినాలి అంటే ఆకలి అయినప్పుడు తిను. ఆకలి కాకుండా తింటే మహాపాపం. ఆకలి అవ్వడం లేదండి అన్నాడు, పొద్దుగులు తింటూ ఉంటే ఆకలి ఏమవుతుంది, టైం పాస్ అని చెప్పి తినకూడదు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కలర్డ్ ఫుడ్, ఫ్లేవర్డ్ ఫుడ్ ఇవన్నీ తినకూడదు. పిజ్జా కార్నర్ అని ఎక్కడికక్కడికి పోయి హోటల్లో బయట తిననే కూడదు. ఎప్పుడన్నా ఇంట్లో వండకపోతే, వంట చేసేవాడు లేకపోతే ప్రయాణ సమయంలోనూ బయట తినాలి, కానీ ఆహారం బయట తినకూడదు. ఇప్పుడు రోడ్డు మీద తింటే ఫ్యాషన్ అయిపోయింది, కొంచెం అక్కడ పాన్ పూరి, అక్కడ తినకపోతే పకోడీలు, ఇట్లా వెళుతూ ఉంటే వాసన వస్తుంటే అది తినకుండా ఎట్లా ఉంటానండి. స్వామిని మీరు చెప్పినట్లుగా తింటే చప్పగా ఉండి జీవితంలో ఒక రసమే ఉండదు కదండి అంటారు. తర్వాత ఉంటుంది హాస్పిటల్కి పోయి కూర్చోవాలి గంటల తరబడి, అప్పుడేమైంది, ఎందుకు వచ్చిన బాధ అన్నారు. ఆహార నియమం అంటే అందుకని మడిగట్టుకొని తినేవాళ్ళు వెనకటి రోజులు. మడిగట్టుకొని వంట చేయటం, మడి ఆచారం ఎందుకు పెట్టారు, శుభ్రత కోసం పెట్టారు. అందుకని ఆపోసన పడతారు, చూసారా, ముందు ఆపోసన పడతాం తినే ముందు. ఎందుకంటే ఆ జఠర రసం ఉత్పత్తి అయి ఉంటుంది, అదేమిటి యాసిడ్ లాంటిది, తిన్న ఆహారాన్ని అది జీర్ణించుకునే శక్తి ఉంది. దాన్ని జలంతో కప్పాలి, ముందు జలంతో కప్పాలి ఒక ముందు ఆపోసన. అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఫస్ట్ పరిశేచనం, తర్వాత మళ్ళీ నీళ్లు తీసుకుంటాం, అది మళ్ళీ కప్పడం అన్నమాట. ఇది ఒక క్లాత్, అది ఒక క్లాత్, కప్పినట్లు పైన రక్షణ. అంతేకాదు నీళ్లు చుట్టూ వేస్తే ఏమవుతుందంటే వెంట్రుకలు అవి ఎగరి రాకుండా కంచంలో పడకుండా ఉంటాయని చెప్పి నీళ్లు చుట్టూ వదిలిపెడతారు. అవన్నీ మనకి ఎక్కడ తెలుసు ఈ రోజుల్లో, నీళ్లు చుట్టూ వదిలిపెడితే ఏమవుతుంది, దుమ్ము కానీ వెంట్రుకలు కానీ ఎగిరి పడకుండా ఉంటాయి కంచంలో. అంతేకాదు చిన్న చీమలు పురుగులు కానీ రాకుండా ఉంటాయి. ఆ రోజుల్లో దీపాలు లేవు కదా, చిన్న దీపం పెట్టుకునేవాళ్ళు, ఏమొస్తుందో తెలియదు మట్టి నేలలు, అందుకని నీళ్లు చల్లుకొని ఇటు తినేవాళ్ళు. ఇప్పుడైనా కూడా అది అలవాటైపోయింది, ఎందుకు చూస్తున్నారో వాళ్ళకే తెలియదు. అందుకని నీళ్ళు అట్లా వదిలిపెట్టేవాడు కంచం చుట్టూ. అంతేకాకుండా వంట చేసేటప్పుడు వంటగదిలో జుట్టు విరేపోసుకొని వెళ్ళకూడదు. మేము చిన్నప్పుడు మా ఇంట్లో అయితే జుట్టు విడిచి వంటింట్లోకి వెళ్ళనిచ్చేవాడు కాదు, జుట్టు అల్లుకొని ముడి పెట్టుకుంటేనే వంటింట్లోకి వెళ్ళనిచ్చేవాడు. ఎందుకంటే వెంట్రుక పడి ఆహారాల్లో కలిసి లోపల కనుక వెడితే జీర్ణం కాదు. గోళ్ళు కూడా ఇంట్లో తీయనివ్వరు, కారణం ఏంటో తెలుసా, గోళ్ళు కనుక ఇంట్లో పడితే గాలికి ఎగిరి ఆహార పదార్థంలో పడితే జీర్ణం కావు, దానివల్ల ఎన్నో బాధలు వస్తాయి, కడుపు నొప్పి బాధలు. అందుకని వెంట్రుక గోరు ఈ రెండు తప్ప మిగతావన్నీ జీర్ణం అయితే లోపల పొట్టలో ఈ రెండు జీర్ణం కావు. అందుకని మన వాళ్ళు గోళ్ళు తీస్తుంటే ఎందుకురా ఇక్కడ తీస్తావు, అమంగళం ఈరోజు తీవాక అనేవాళ్ళు. వెంట్రుకలు దువ్వకూడదు, ఇంట్లో దువ్వకూడదు. ఎన్ని ఇవన్నీ ఏంటి పెద్ద ఆచారాలని అడుగుతారు ఇప్పుడు చెప్తే, ఇవన్నీ ఎవరు వింటారండి. స్నానం చేయకుండా వంట చేయకూడదు అసలు మొదట, అది చెప్తే అసలు ఎవరన్నా క్లాసుకే రారు కొంతమంది. ఇవన్నీ మరీ నిష్టలు ఎక్కువ చెప్తున్నారు స్వామిని అని, పాటిస్తే వాళ్ళకే మంచిది, పాటించకపోతే ఎవరికి నష్టం. మనం తినే ఆహారం దైవంతో సమానం, దైవానికి నైవేద్యం పెట్టి కదా తినాలి. అలాంటి ఆహారాన్ని నువ్వు స్నానం చేయకుండా ఎలా వంట చేస్తావు, అందుకే నన్ను నైవేద్యమే పెట్టడం లేదు కదా మేము. మరి ఆయనకి ఏం చేస్తావంటే పొద్దునే కాస్త పంచదార పెడతానన్నాడు, ఆయనకు పంచదార పెట్టి నువ్వు మాత్రం పరమానందం అవుతావు అన్న, ఎంత తప్పు అది. నువ్వు ఏ ఆహారం తింటావో అదే ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఆయనకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తావు, జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా తింటావు. అందుకని నైవేద్యం పెట్టాలంటే స్నానం చేసి వంట చేయాలి, స్నానం చేయకుండా ఆహారమే లోపలికి వెళ్ళకూడదు, అసలు ఏ పదార్థం కూడా లోపలికి వెళ్ళకూడదు ఆ స్నానం చేయకుండా. ఇన్ని నియమాలు పెట్టారు మన వాళ్ళు, దేనికి అంటే జ్ఞానాన్ని పొందడానికి. ఫైనల్గా ఏమిటి అంటే నీకు సంస్కారం వస్తుంది, ఆ సంస్కారం వల్ల నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. అది అందుకని మన పిల్లలకి ఇవన్నీ చెప్తే మూఢనమ్మకాలు అంటారు. ఎంత ఆరోగ్యకరమైన విషయాలని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆయనకి ఎందుకండి ఇవన్నీ కట్వ అమ్ల లవణ తుష్ట ఆయనకి ఎందుకండి అన్నారు. ఆయన బాధ ఏమిటంటే ఆయన ఈ బ్రహ్మ విద్య అర్థం కావాలంటే సత్వగుణం కావాలి. ఈ తమో గుణం ఉన్నవాళ్ళు రజోగుణం ఉన్నవాళ్ళు ఎప్పటికీ వచ్చి వాళ్ళు వాళ్ళకి జ్ఞానం వచ్చేది ఎప్పటికీ. అందుకని స్వభావాన్ని కూడా మార్చుకోవచ్చు అన్నారు. ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోవచ్చు సుఖంగా ఉండాలి అంటే. ఇది ఆహార విషయం. దీంతో ఆహారం గురించి చెప్పడం అయిపోయింది. ఇంకే ఒకే ఒక శ్లోకం ఉంది. ఏకభుక్తం మహాయోగి. ఎన్నిసార్లు తినాలండి అంటే ఏకభుక్తం సదారోగ్యం. ఓకే, ఒక్కసారి బాగా పూర్ణంగా తినాలి, ఒక్కసారి మాత్రమే రోజుకి ఫుల్గా. ఫుల్గా అంటే అన్ని కూరలు, పప్పు, చారు, రసం, మజ్జిగ, చారు రసం ఒకటే కదా. ఓకే, అవన్నీ ఏకభుక్తం సదారోగ్యం అన్నారు. వాళ్ళని యోగులు అంటారు. ద్విభుక్తం బలవర్ధనం. పెరిగే వయసులో బలం పెరగాలంటే 2 సార్లు కనీసం ఎక్కువ ఆహారం తీసుకోవాలి. ద్విభుక్తం అంటే 2 సార్లు తినడం, బలవర్ధనం. త్రిభుక్తం వ్యాధిపీడస్య. త్రిభుక్తం 3 సార్లు ఫుల్గా తిన్నాడు అనుకోండి, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఫుల్గా తిన్నారనుకోండి, సాపాడు రామన్ అంటారు చూసా, తిండిపోతూ. త్రిభుక్తం వ్యాధిపీడస్య, అటువంటి వ్యక్తులకి వ్యాధి తొందరగా వస్తుంది, వ్యాధి చేత పీడింపబడతారు వాళ్ళు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి మందులు వేసుకుంటూ ఉంటారనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుంటే అందరికి చెప్పుకుంటారు, నేను చూసా ఎన్ని మందులు వాడుతున్నానో. అది పెద్ద ఇన్సల్ట్ యాక్చువల్గానో, అది పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. నేను ఆ మందు వేసుకుంటా, ఈ మందు వేసుకుంటా, పచ్చ ట్యాబ్లెట్, తెల్ల ట్యాబ్లెట్, గ్రీన్ ట్యాబ్లెట్ ఇవన్నీ వేసుకోవడం. దేనికయ్యా అంటే కొంత నాలుకని నిగ్రహించుకోలేకపోయినాడు. నాలుక నిగ్రహం ఉండాలి. అందుకని వాక్ నిగ్రహం, వాక్ తపస్సు, ఆహారం తపస్సు. ఇది ఆహార తపస్సు, ఆహార నియమం. 4 సార్లు తినేవాడు సంగతి చెప్పాలా? చతుర్భుక్తం మృతిర్ధ్రువం అన్నారు. చతుర్భుక్తం అన్న 4 సార్లు కనుక ఎక్కువగా తింటే మనిషికి మృతిర్ధ్రువం అన్నాడు. తొందరగా చనిపోతాడు, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అని అర్థం. అందువల్ల మన వాళ్ళు అన్ని సంవత్సరాలు బ్రతికారంటే ఇందువల్ల కారణం తెలుసా? మితం ఆహారం, మిత భాషణం, సంతృప్తిగా, తృప్తిగా, ఆనందంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎప్పుడు భవిష్యత్తు గురించి దిగులు పడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎంత ఉన్నా భవిష్యత్తు గురించి దిగులే కదా. రాజులే ఏమవుతారు చూసారా? ఏమైనారు రాజులు? ఒకరోజు రాజుగా వెలిగినటువంటి వాళ్ళే బండ నేల మీద పడుకోవలసి వస్తుంది. ధనానికి వ్యామోహపడి సుఖభోగాల కోసం ఆశపడితే మనిషి గతి ఏం పడుతుందో నిరూపిస్తుంది, కాలం నిరూపిస్తుంది. ఎప్పుడు తను గొప్పవాడిని అనుకోకూడదు. మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్. కళ్ళ ముందు కనపడుతుంది చూసారా? రాజులు చరిత్రలు కలిసిపోతారు, మహానుభావులు నిలుస్తారు, మహాత్ములు నిలుస్తారు, ధనవంతులు నిలవరు ఈ దేశంలో, త్యాగులు మాత్రమే ఈ దేశంలో నిలుస్తారు. అర్థమైందా? ధనవంతులు మాకు అక్కర్లేదు, త్యాగులు కావాలి, సన్యాసులు కావాలి, మహాత్ములు కావాలి దేశానికి. అటువంటి వాళ్ళని తయారు చేసిన దేశమే ఇది. అందుకని రాజులు కూడా ఆ సన్యాసులకి మహాత్ములకు తలవగ్గేవారు. ఎంతటి పెద్ద రాజులైనా సరే ధనానికి వాళ్ళు దాసులయ్యేవాళ్ళు కాదు, వాళ్ళు సన్యాసులకి మహాత్ములకి తల ఒగ్గేవారు. ఎందువల్లంటే వాళ్ళకి ధర్మం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. ధనం ఉన్నంత మాత్రాన గొప్పవాడిని చెప్పి అనుకోవాకు. ఎవరైతే సన్యాసో, త్యాగో, విరాగో, వాళ్ళకి నువ్వు దాసుడివి కావు. అయితే వాళ్ళు నిన్ను రక్షిస్తారు, వాళ్ళు నిన్ను మార్గదర్శనంలో పెడతారు, మార్గదర్శనం చేస్తారు నీకు. లేకపోతే ఈ ధనమే నిన్ను పీడిస్తుంది, ఈ ధనం నిన్ను నాశనం కూడా చేస్తుంది. అదే మహాత్ముడి యొక్క సహచర్యం కనుక ఉంటే సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. నిస్సంగత్వం వస్తుంది నీకు ఆ మహాత్ముడి వల్ల. నీకేమవుతుందంటే ఆ ధనాన్ని సక్రమంగా ఉపయోగిస్తావు, నీకు సుఖశాంతులు వస్తాయి. అప్పుడు పుణ్యము, పురుషార్థము 2 ఉంటాయి. చూసారు. అందుకనే మహానుభావుల సాంగత్యం ఉంటేనే మన జీవితం సరిగ్గా సరైన మార్గంలో ఉంటుంది. ఆ మహాత్ములు శాస్త్రం ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారు కనుక వాళ్ళు మనకు మార్గదర్శనం అని చెప్పి చూసుకోవాలి. అందుకని ధనం యవ్వనాన్ని చూసి గర్వపడకూడదు. మనకున్నటువంటి ధనం కానీ యవ్వనం కానీ నిమిషంలో కరిగిపోతాయి ఇవన్నీ అన్నారు. ప్రమాణం ఏమిటంటే ప్రజెంట్ న్యూస్ పేపర్, టుడే న్యూస్ పేపర్ చూడండి తెలుస్తుంది. ఈ 11వ శ్లోకం దీంతో ఆహార నియమాలు అయిపోయినాయి. తర్వాత సాత్ యజ్ఞాన్ని గురించి చెప్తున్నారు. సాత్విక యజ్ఞం, రాజస యజ్ఞం, తామసిక యజ్ఞం. 11వ శ్లోకం.
అఫలాకాంక్షిభిర్యజ్ఞ విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ చ సాత్వికః.
యజ్ఞం అంటే మనం చేసేటటువంటి వైదిక కర్మలు, వైదికం కానీ శ్రౌత కర్మలు కానీ, ఎటువంటి యజ్ఞమైనా సరే అన్నదానం చేయడం ఒక యజ్ఞం, గుళ్ళు కట్టించడం ఒక యజ్ఞం, విద్యాలయాలు కట్టించడం ఒక యజ్ఞం, చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, చెట్లు నాటడం ఇవన్నీ చెప్పేవాళ్ళు కదా, ఇవన్నీ స్మార్త యజ్ఞాలు. వైదిక యజ్ఞాలంటే అగ్నితో సంబంధం పడేటటువంటివన్నీ వైదిక కర్మలు. మన ఇళ్లలో ఇప్పుడు అవన్నీ ఏం చేస్తున్నాడంటే చిన్న చిన్నవి చేస్తున్నాం. ఆయుష్ హోమం అని, సుదర్శన హోమం అని, సహస్రనామ పూజలని ఇట్లాంటివి చేస్తున్నారు కదా. యజ్ఞం, యాగాలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడంటే సత్వగుణం ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు, రజోగుణం గుణం ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు చెప్తున్నారు. సత్వగుణం ఉన్నవాళ్ళు అఫలాకాంక్షిభి యజ్ఞ ఇజ్యతే అన్నారు. ఫలాన్ని కాంక్షించకుండా చేస్తారు. అఫలాకాంక్షిభి, ఏం ఫలం వస్తుంది దీనివల్ల, నేనేమి పొందబోతున్నాను అనేటువంటి ధ్యాస లేకుండా చేస్తారు సత్వగుణం ఉన్నవాళ్ళు. పేరు ప్రతిష్టల కోసం చెయ్యరు, నేను చేసింది అందరికీ తెలియాలి అని చెప్పి చెయ్యరు. ఆ చేసేటప్పుడు కూడా వినయంతో, శ్రద్ధతో, ఆ ఫలం మీద కాంక్ష లేకుండా చేస్తారు. చెయ్యాలి నేను, ఇది నా కర్తవ్యం, ఇది దైవ కార్యం అనే చింతనతో చేస్తారు. విధి దృష్ట, విధి ఇది నియత యజ్ఞం, నిత్య నైమిత్తిక కర్మ అంటారు దీన్ని. నిత్యం చేయవలసింది, నైమిత్తిక కర్మ, ఈ రెండు మనం చేయడం వల్ల. నిత్య నైమిత్తిక కర్మ అంటే పంచమహాయజ్ఞాలు, దైవయజ్ఞం, మనుష్య యజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, ఇవన్నీ కూడా పంచమహాయజ్ఞాలు. దానం చేయడం, అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం ఇవన్నీ చేయడం, విద్యాదానం ఇవన్నీ చేసేటప్పుడు, ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడినవి. విధి దృష్టం అన్నారు. సంధ్యావందనం చేయడం, గాయత్రి మంత్రం తీసుకుంటే సంధ్యావందనం చేయాలి, అగ్నిహోత్రం చేయాలి. గృహస్థుడైతే అగ్నిహోత్రం చేయాలి ప్రతిరోజు, అగ్ని చయనం అంటారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇది విధి దృష్ట అన్నారు. ఇవి శాస్త్రంలో చెప్పబడినవి నేను చెయ్యాలి అన్నారు. యష్టవ్యమే వేతి మనః, యష్టవ్యం ఇది చెయ్యవలసినది. యష్టవ్యం అంటే ఇది నేను చేసి తీరాలి, ఇది నా కర్తవ్యం అన్నారు. నియమంగా చేసినది. ఇప్పుడు పండుగలు వచ్చేటువంటిది నైమిత్తికం, అప్పుడప్పుడు కదా వస్తాయి పండుగలు, ప్రతిరోజు వస్తుందా, రాదు కదా, వాడిని నైమిత్తికం అంటారు. నిత్య కర్మలు అంటే ఏమిటి, నిత్యం చేసేటటువంటి ఆహారం తీసుకోవడం కూడా నిత్యకర్మ. నిత్యకర్మం అంటే ప్రతిరోజు చేసేదని కాదు అర్థం. నిత్యకర్మ అంటే శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు శ్రాద్ధం పెట్టడం అనేది నిత్యకర్మ, అది పెట్టాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. ఋషి దాన్ని పితృయజ్ఞం అన్నారు, అది నిత్యకర్మ. అంటే కంపల్సరీగా చేసి తీరవలసింది, శాస్త్రంలో చెప్పబడింది, అది చేసి తీరాలి, దాన్ని వదిలిపెట్టకూడదు. యష్టవ్యం అని ఆలోచించి ఇది శాస్త్రంలో చెప్పబడింది. మూడు కండిషన్స్ అన్నమాట. మొదటి కండిషన్ ఏమిటి అంటే అఫలాకాంక్షభి, ఫలాన్ని ఎదురు చూడకుండా, ఏం ఫలం వస్తుందో ఏం ఫలం వస్తుందో ఎదురు చూడకుండా చేయడం. రెండవ కండిషన్ విధి దృష్ట, ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడినవి, ఇంజంక్షన్స్ అంటారు, శాస్త్రం చేత నియమింపబడినవి, ఇలా ఉండాలి ఇలా చేయాలి అని. మూడవది ఏంటంటే సమాధాయ చేనర్, హృదయపూర్వకంగా చేయాలి. చేసేటప్పుడు చేయాల్సి వచ్చిందే చేసి తీరాలి, భయపడుతూ చేయడం, వాళ్ళందరూ చెప్పారు కాబట్టి చేయాలి, లోకానికి భయపడి చేయడం, చేయకపోతే వాళ్ళేమనుకుంటారని చేయడం, అలా చేయకూడదు. అందుకని సమాధాయ అన్నారు, అంటే మనస్ఫూర్తిగా చెయ్యాలి అనేటటువంటి చేస్తారు. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు సత్వగుణ సంపన్నులు, దాని సాత్విక యజ్ఞం అన్నారు. మరి రజోగుణం ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు ఈ యజ్ఞాలు అంటే 12వ శ్లోకంలో చెప్తున్నారు.
అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం.
రజోగుణం ఉన్న వాళ్ళు చేసే యజ్ఞం ఇలా ఉంటుంది అన్నారు. ఇప్పుడు సాత్విక గుణంతో చేసేవాళ్ళు యజ్ఞాలు పైన చెప్పారు, వాళ్ళకి భయం ఉంటుంది, ఇది చేయకపోతే అకరణే ప్రత్యవాయ, ప్రత్యవాయ పాపం వస్తుంది నాకు, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని శాస్త్రం భయపెడుతుంది, నువ్వు ఇది కనుక చేయకపోతే నీకు ఈ పాపం వస్తుంది అని భయపడుతుంది శాస్త్రం. వాళ్ళు చెప్పారు కదా హెల్మెట్ కనుక పెట్టుకోకపోతే ఇంత ఫైన్ అని చెప్తాడు. హెల్మెట్ పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే ఫైన్ అంటారు. ఫైన్ పెట్టకపోతే ఎవడు పెట్టుకోడు హెల్మెట్ కదా. అందుకని ఇక్కడ ఫైన్ ఏంటంటే శాస్త్రంలో ప్రత్యవాయ పాపం, ఒమిషన్ అంటారు దాన్ని. కమిషన్ అంటే చేయవలసినవి చేయడం, ఒమిషన్ కమిషన్ అన్నారు. ఒమిషన్ అంటే చేయకపోవడంలో వచ్చే ప్రత్యవాయ పాపం, కమిషన్ అంటే చెయ్యకూడని పనులు చేయడం వల్ల వచ్చే ప్రత్యవాయ పాపం. కమిషన్ ఒమిషన్, కమిషన్ అంటే చెయ్యకూడనటువంటివి, విధి కానటువంటివి చేయడం వల్ల యు ఆర్ ఎక్వైరింగ్ పాపం, పాపం మూట కట్టుకుంటున్నాం అన్నమాట, కమిషన్ అంటారు దాన్ని. ఒమిషన్ అంటే చెయ్యవలసినవి చెయ్యకుండా ఉండడం వల్ల ప్రత్యవాయ పాపం. ఉదయాన్నే లేచి స్నానం చేయి, దైవ పూజ చేయి ముందు చెప్పారు పేపర్లో, పేపర్లో కాదు శాస్త్రంలో. పేపర్లో ఏం చెప్పారు, పేపర్లో ఏం చెప్తారు, న్యూస్ పేపర్లో ఏం చెప్తారండి, ఇవన్నీ ఉంటాయా? పొద్దున్నేస్తే న్యూస్ పేపర్ చదువుతాం, కానీ ఎవరన్నా భగవద్గీత చదువుతారా? చదవరు కదా. అందుకని మంచి అలవాట్లు రావడానికి మంచి గ్రంథాలు చదవాలి, అందుకని ట్యాక్స్ పే చేయాలి, అది కంపల్సరీ డ్యూటీయా కదా, కంపల్సరీ డ్యూటీ. ట్యాక్స్ పే చేయకపోతే ఏమైంది, ప్రత్యవాయ పాప, ఫైన్ అంటాడు. అందుకని తప్పుడు లెక్కలు చూపించి ఎంతకాలం ఎంతమందిని మోసం చేస్తావు, అన్ని కాలాల్లోనూ అంతమందిని మోసం చేయలేవు, ఎప్పుడు ఎవ్వరు కూడా ఎవరిని అందరినీ అన్ని కాలాల్లో మోసం చేయలేరు. ఎవరైనా మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే తాత్కాలిక బెనిఫిట్ని పొందవచ్చేమో, కానీ చివరిగా ఆ వ్యక్తికి అన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మికంగా పతనం, ప్రాపంచికంగా భోగాలు వద్దని చెప్పలేదు శాస్త్రం, కానీ న్యాయబద్ధంగా మితంగా సంపాదించి నువ్వు ఆనందంగా ఉండి అవతల వాళ్ళని ఆనందంగా ఉండని, అతి కోరికలకు వెళ్ళి దొంగ లెక్కలు చూపించి ఎంతమందిని మోసం చేస్తావు, దేశాలని మోసం చేశారు చూడండి, దేశంలో వాళ్ళని మోసం చేశారు, మిగతా దేశాలని వాళ్ళని మోసం చేశారు. హిస్టరీలో ఇది ఒక పెద్ద చరిత్రలో ఒక రాసుకునేటటువంటి ఇది, అంత గొప్పవాడంటే మరి చూడండి మనిషి అంటే, ధనం ఎంత పతనానికి మనిషిని ఎంత దిగజారుస్తుంది అనేటువంటిది ఇది ఒక ఉదాహరణ. ధనమూలం ఇదం జగత్ అంటాడు మనవాళ్ళు చెప్పారు, ధన లక్ష్మి అన్నాం కానీ ధనానికి దాసుణ్ణి కాకూడదు, ధన సుఖ భోగాలకి లాలసుణ్ణి కాకూడదు, దాసుణ్ణి కాకూడదు. ధనం నా చేతిలో ఉండాలి కానీ ధనం చేతిలో నేను ఉండకూడదు. కానీ ఆ ధనం అట్లా మాయ చేసేస్తుంది మనిషిని, తెలివి లేకపోతే మాయ చేస్తుంది, వివేకం లేకపోతే మాయ చేస్తుంది. మాయలో పడిపోతావో, మాయాజాలంలో పడితే నీకు బయటపడలేవు. ఇంకేం బయటపడతావంటే కటకటాల వెనక పడాల్సిందే, బయటపడటం ఏముంది ఇంకా మనిషి, ఎవరైనా సరే పతనం కాక తప్పదు అన్నారు. దేవుణ్ణి మోసం చేయలేము, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞని మోసం చేయలేవు, మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు అవుతుంది. కానీ కృష్ణ పరమాత్మ చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనకి తెలుసు, అప్పుడే వీళ్ళు ఎలా చేస్తారు, రాజసికంగా చేసేవాళ్ళు, రజోగుణ సంపన్నులు. అభిసంధాయతు ఫలం, ఫలాన్ని ఆశించి చేస్తారు. అభిసంధాయ అంటే ఫలం ఎదురు చూస్తూ చేస్తారు. దంభార్థం ఇజ్జతి అంటే చేస్తారు అని అర్థం, నిర్వహిస్తారు, పేరు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం చేస్తారు. అభిసంధాయ అంటే ఎదురు చూస్తూ, ఏం చూస్తారు, ఫలాన్ని ఎదురు చూస్తూ, దంభార్థం వాళ్ళ యొక్క అంతస్తును పెంచుకోవడం కోసం, చూసావా నా అంతస్తు ఇంత గొప్పదని చూపించుకోవడం కోసం చేస్తారు. యజ్ఞాలు యాగాలు దానాలు చేసినా కూడా వాళ్ళ పేరు మొదట్లో ఉండాలి, డొనేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఫ్రంట్ సీట్లో సీట్ ఇవ్వాలి, ఎందుకంటే మేము ఇంత డొనేషన్ ఇచ్చాను కదా. అందుకని ప్యాటర్న్ అంటారు, చూసారా, డోనర్ ప్యాటర్న్ అన్న ఏంటి అంటే మన ఈగో చూపించుకోవడమే, అంతకంటే ఏం లేదు. అందుకని పేరు ప్రఖ్యాతులు కావాలి వాళ్ళకి, వాళ్ళ పేరు పడాలి పేపర్లో, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు కావాలి. అలా చేసేవాళ్ళు రజోగుణ స్వభావం కలవాళ్ళు అని అర్థం. దంభార్థం గర్వంతో అహంకారంతో చేసేవాళ్ళు, రాజసం అన్నారు, రజోగుణం కలగవాళ్ళు అంటే ఏమిటి, స్పిరిచువల్ స్టాగ్నేషన్ అని అర్థం. మెటీరియలిస్టికల్లీ దే ఆర్ ప్రాస్పరస్, కానీ వాళ్ళకి ఆధ్యాత్మిక చింతనే రాదు, రిలీజియస్ లైఫ్ ఉండదు, ఒక సంస్కారమే రాదు. ఇవన్నీ ఎదురు చూసి చేశాడు కదా, కానీ ఇవన్నీ లేకుండా అందుకని నేను చేశాను అనేటువంటిది ఎవరికి తెలియకూడదు. కుడి చేయి దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదుట, ఇవన్నీ ఎవరు పాటిస్తారండి. ఇప్పుడు నేను చేశాను తెలుసాను, నేను అంత ఇచ్చాను ఈ గుడికి, అంత ఇచ్చాను ఈ గుడికి, నేను అంత దానం చేశాను, నేను ఎప్పుడు ఇస్తుంటానండి, నేను ఆ దాంట్లో మెంబర్ని, నా చాలా నేను అన్నీ ఇస్తుంటాను, వాళ్ళకి డొనేషన్లు పంపిస్తాను. ఎందుకురా చెప్పుకోవడం అంటే, చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుందండి అందరికీ, ఎందుకు తెలియాలి అంటే, తెలియదండి మన గొప్పతనం. తెలుస్తుంది అంటే రజోగుణ సంపన్నుడు అని అర్థం. ఈ తమో గుణం ఉన్న వాళ్ళ సంగతి ఏం చెప్పాలి, వీళ్ళు ఎట్లంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు దానాలు చేస్తారు, వాళ్ళు గుళ్ళు కట్టిస్తారు, వాళ్ళు గోపురాలు కట్టిస్తారు, స్కూళ్ళు కట్టిస్తారు, హాస్పిటల్ కట్టిస్తారు, కానీ వాళ్ళు చేసేది మరీ హీనంగా ఉంటుంది. అది ఎలా, విధిహీనమ సృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. వీళ్ళు చేస్తారు కానీ వాళ్ళకి పద్ధతి ఉండదు, శాస్త్రంలో చెప్పిన విధి ప్రకారంగా చేయరు. ఒక మంత్రం, ఒక పద్ధతి, ఒక పూజారి, దానికి ప్రీస్టు ఇట్లాంటివి ఏమి ఉండవు, చేసేస్తారు అంతే. డబ్బు ఉంది కదా చేసేస్తామండి అన్నాడు. అందులో పూజారి ఎందుకు మధ్యలో పిలక పెట్టుకొని, పూజారి ఎందుకండి, ఆయనకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలంటాడు. అదక్షిణం మంత్రహీనం, మంత్రం ఏదైనా చెప్పినా కూడా తప్పు తప్పుగా చెప్తాడు, స్వరము తెలియదు, ఆ మంత్రము తెలియదు. ఇవన్నీ శ్రద్ధగా నేర్చుకోవచ్చు కదా అంటే, అవన్నీ ఎవరు నేర్చుకుంటారండి, మంత్రాలు ఎందుకండి అంటాడు. మంత్రం మీద శ్రద్ధ లేదు, దక్షిణ మీద శ్రద్ధ లేదు, ఇవన్నీ ఏం లేకుండా పటాటపంగా చేస్తాడు. శ్రద్ధ శ్రద్ధావిరహితం చేసేటప్పుడు, అందుకని శ్రాద్ధం అంటే ఏమిటో తెలుసా, శ్రద్ధతో చేసేది శ్రాద్ధం అన్నాడు. శ్రాద్ధ కర్మ తర్పణం, అమావాస్య తర్పణం వాళ్ళు తింటారో లేదో పితృలు మనకు తెలియదు, అందుకని ఏం చేస్తాం, శ్రద్ధతో చేస్తాం, తింటారని చేస్తాం, తింటారో లేదో నీకెందుకు, శాస్త్రం చెప్పింది పెట్టు అన్నది, పెట్టు అంతే. అందుకని వీళ్ళు శ్రద్ధ లేకుండా చేస్తారు చేసేది కూడా. అందుకని పూజారి కూడా ఇవ్వాలంటే, డబ్బులు ఇవ్వాలంటే, ఏదైనా చేయడానికి వస్తే ఎందుకు అంత అడుగుతాడు, మరీ ఆశ అండి ఆయనకి అంటాడు. నీకేమో కోట్ల కొలది ఉంది డబ్బులు, వాడి దగ్గరికి వచ్చేటప్పటికి బార్గెయిన్, పాపం ఎంత సంపాదిస్తాడు, సంపాదిస్తే మహా, ఏదో కష్టపడి మంత్రం చెప్తున్నాడు కదా, ఇస్తే ఏమైంది దక్షిణ అంటే, అంత దక్షిణ కావాలా నీకు, 1,000 x 116 ఇస్తాలే అని చెప్పేస్తాడు. ఇక్కడ కోట్లకు కోట్లకు మురుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని దానం చేయాలంటే ఇష్టం ఉండదు, దక్షిణ ఇవ్వాలంటే ఇష్టం ఉండదు, మంత్రం చెప్తే కదండి వీడికి మంత్రం రాదు, మంత్రం చెప్పేవాడిని పిలవాలంటే డబ్బులు ఇవ్వాలి. అందుకని మంత్రం లేకుండా, దక్షిణ లేకుండా అది యజ్ఞం అవుతుందా, అలా చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని వరలక్ష్మి వ్రతం వాళ్ళే చేసుకుంటారు, క్యాసెట్ పెట్టుకొని చూసుకుంటారు. సత్యనారాయణ వ్రతం క్యాసెట్, అన్నిటికీ క్యాసెట్లే. పూజారిని పిలిస్తే ఏమైంది పాపం, ఆ పౌరోహితం కొంచెం వాళ్ళు బతుకుతారు కదా, వాళ్ళని పిలవకూడదు. ఇవన్నీ తామస యజ్ఞాలు అంటారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.